శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశమయే వందే గురుపదత్వమవామానసదోచరం
హలో
నారాయణం నమస్కృత్యోత్తమీ సరస్వతీ
ఇవాళ ప్రారంభం కదా, వాళ్ళకి రావాలైనా కప్పితే
బాగుంటుంది.
ఈ రోజు నుంచి వరుసగా 4 రోజుల పాటు వాగ్దేవి జగన్మాత బ్రాహ్మి సరస్వతి అనేక నామాలతో ఒప్పారేటటువంటి పలుకులమ్మ గురించి కొన్ని పలుకులు చెప్పుకుందాం. జగన్మాత సరస్వతీదేవి కటాక్షం లేకపోతే ఏ సృష్టిలో ఏ వ్యక్తి నోరెత్తి పలకలేడు. ఇవాళ మనం మాట్లాడుతున్నామంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అది. అమ్మ అనుగ్రహించిందంటే మోకం కరోతి వాచాలం, మోగవాడు కూడా వాచాలుడు అవుతాడు అని. వాచాలుడు అంటే ఎడతెరపి లేకుండా దేని గురించి అయినా అత్యద్భుతంగా మాట్లాడేవాడు, అనర్గళంగా మాట్లాడేవాడు. ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటే ఆచి తూచి కూడ తీసుకుని పలుకు పలకొచ్చా పలకూడదా అనుకుంటూ ఏదో మతిమరుపు వాళ్ళే మాట్లాడతాడు. వాడు వాచాలుడు అవలేడు, అవాచాలుడు. ఇంకా కొంతమంది అయితే ఏం మాట్లాడాలనుకున్నా మరీ మరీ అని తడువుకుంటారు. కొంతమందికి భగవంతుడు ముఖయంత్రంలోనే అమెరికలోనే లోపం ఉండడం వల్ల నత్తి ఉంటుంది, కానీ అదే అమ్మ అనుగ్రహం ఉంటే ఈ నత్తి ఉండదు, వాగ్లోపాలన్నీ నశించిపోతాయి. ఆచితూచి మాట్లాడటం కాకుండా, తడువుకుంటూ మాట్లాడటం కాకుండా దేని గురించైనా ఎడతెరపి లేకుండా మాట్లాడగలుగుతాడు. అలా మాట్లాడే వ్యక్తిని వాచాలుడు అంటారు. సరస్వతీ కటాక్షం ఉంటే ఎందుకు పనికిరాని మోగవాడు కూడా వాచాలుడై తీరుతాడు. అందుకే మోకం కరోతి వాచాలం అన్నారు అమ్మ గురించి. అసలు పరమాత్మ యొక్క తత్వం ఏది? అమ్మకి ప్రత్యేకంగా సరస్వతి అని ఒక పేరు ఉన్నది. సరహ అంటే ప్రవాహము, సరహ ప్రసర్పతి ప్రసరతి అని నిర్వచనం. అలాగ ప్రవహించుకుపోయేదానిని సరహ అంటారు. అది కలిగింది కనుక సరస్వతి అంటే అమ్మకి ప్రసరించే లక్షణం ఉన్నది, ప్రవహించే లక్షణం ఉంది, అందువల్ల అమ్మవారిని సరస్వతి అన్నారు. సరహ అంటే గొప్ప కాంతి. ఏటరా ఈ దోమలు? నాయి దర్శించులు సరే దోమలు. సరస్వతి అని ఆ తల్లిని అన్నాం కానీ ఇక్కడ రామకోట్లో లోపలకు కూడా ప్రవహిస్తున్నాయి కొన్ని, వాటిని మసికములు అంటారు. దోమలని కూడా లోపలికి పోయేటప్పుడు వెళ్లకుండా ఆపగలిగే శక్తి ఒక్క అమ్మవారి దగ్గర మాత్రమే ఉన్నది. అందువల్ల అమ్మవారికి ఒకసారి గట్టిగా అందరూ నమస్కారం చేయండి. శ్రీమాతా శ్రీ మహారాజ్కి గట్టిగా 3 సార్లు. ఇలా ఎడతెరపి లేకుండా ఒకచోటి నుంచి ఒకచోటికి వెళ్ళే ఒక మహాకాంతి పుంజాన్ని సరస్వతి అంటారు. అంటే అమ్మవారు సరస్వతి,
ఒక్కసారి కసిపు కట్టేది.
జగన్మాత వాగ్దేవిని సరస్వతి అంటారు. అనగా సరహ అంటే కాంతి. సూర్యభగవానుడు పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఎడతెరపి లేకుండా కాంతి పుంజాలు వస్తాయే, ఇలాంటి జ్ఞానకాంతులని సరహ అంటారు. సరస్వతి అంటే జ్ఞానం అనే ఒకనొక కాంతిని లోకమంతా నింపేది. ఆలోచన దానికి కూడా సరహ అని పేరు. ఆలోచన ఒకదాని కనుక ఒకటి ఒక ప్రవాహంలా రావాలి. ఆలోచన ప్రవాహాలని లోకమంతా వ్యాపింపచేసే తల్లిని సరస్వతి అంటారు. రాయడానికి బాగా గొప్ప శక్తి, జ్ఞాపక శక్తి కావాలి, భాషా పాండిత్యం కావాలి, పటుత్వం కావాలి, దీంతో పాటు ఛందస్సు మీద పట్టుండాలి. వాల్మీకి మహర్షి రామాయణం అనే ఒక గొప్ప కావ్యం రాశాడు. వేదవ్యాసుడు మహాభారతం వంటి ఎన్నో ఇతిహాసాలు రాశాడు, పురాణాలు రాశాడు. కాళిదాసు వంటి మహానుభావులు ఎంతోమంది ఎడతెరపి లేకుండా కావ్యాలు రాశారు. ఈ కావ్యాలు రాయాలంటే ఛందస్సు అనేది ప్రవాహంగా రావాలి, ఆలోచన రావాలి, కొత్త కొత్త భావాలు మనస్సులోంచి తన్నుకుని రావాలి. ఈ రాసింది మళ్ళీ ఒక్కొక్కప్పుడు ఎలా ఉండాలంటే ఆలోచన బుర్రలో వస్తుంది, కాగితం మీద పెట్టేలోపు మర్చిపోతారు కొంతమంది. చూసారో లేదో, నిమిషంలో మర్చిపోయానండి అంటూ ఉంటారు. ఆ మర్చిపోకుండా అవధానత్వంతో ఉండే శక్తి కావాలి. ఇవన్నీ ఇచ్చే తల్లి కనుక అమ్మవారిని సరస్వతి అంట. అందుకే నదులకు కూడా సరస్వతి అని పేరు. ఎక్కడో హిమాలయాల్లో పుట్టింది, కేదారం దగ్గర మందాకిని అనే పేరుతోటి ప్రవాహంగా వస్తోంది, బదరీ దగ్గర నుంచి అలకనంద అనే పేరుతో వస్తోంది. దారిలో ఎన్నో జలపాతాలను తనలో కలుపుకుంటోంది. కలుపుకొని కలుపుకొని బిందు సరస్సు దగ్గరకు వచ్చాక, అంటే రుద్రప్రయాగ దగ్గర ఇన్ని పాయల్ని కలుపుకుని ఏకధాటిగా మహాప్రవాహంగా వెళ్ళిపోతోంది నది. ఇలా ప్రవాహంగా జలం వెడుతోంది కాబట్టి దాన్ని సరస్వతి అన్నారు. అంటే సరస్వతి మొత్తం మీద ఆగకుండా వెళ్ళే గొప్ప తరంగం. ఆలోచనల పరంపర, ఆలోచనల సమాహారం, జ్ఞానం యొక్క ప్రసారం, ఇది సరస్వతి. మన శిరస్సులో కూడా బ్రహ్మరంధ్రము అనే పేరుతో ఒక గొప్ప రంధ్రం ఉన్నది. ఇక్కడ దీనికి సహస్రార కమలము అని పేరు. ఈ సహస్రార కమలం అంతా వ్యాపించి ఇక్కడ నుంచి దివ్యమైన ఆలోచనలను అందించే తల్లి గనక కూడా అమ్మవారిని సరస్వతి అంటారు. ఏదో లోకంలో చిన్న చితక ఆలోచనలు, సంపాదనకు కావలసిన ఆలోచనలు, తిండి తినడానికి పనికొచ్చేవి, ఉద్యోగానికి పనికొచ్చేవి, పక్కవాడి పొట్ట కొట్టడానికి కోసం ఆలోచనలు, ఈ చిన్న చిన్న ఆలోచనలన్నీ పెద్ద గొప్ప ఆలోచనలు కావు. అసలు ఈ శరీరమే ఒక గొప్ప క్షేత్రము. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని ప్రత్యేకంగా భగవద్గీతలో చెప్పాడు. ఈ శరీరమును క్షేత్రము అంటారు. ఈ క్షేత్రాన్ని ఎలా దున్నాలి, దీనిలో జ్ఞానం అనే పంటను ఎలా పండించాలి, ఈ పంటని లోకానికి ఎలా అందించాలి, జ్ఞానం తాను పొందడం కాదట, ఇతరులకు అందేలా చేయడం చాలా గొప్ప. ఈ జ్ఞానం లోకానికి అందించడం ద్వారా తాను తిరిగి పరమాత్మని పొందడం ఎలాగా. జై శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞికి. మళ్ళీ గట్టిగా శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞికి. ఈ విధంగా జ్ఞానం అనేటటువంటి ఒక గొప్ప పంటని తాను పండించడమే కాకుండా లోకాన్ని తరింపచేసే అపూర్వ శక్తినిచ్చే జగన్మాత సరస్వతీదేవి. ఈ సరస్వతీదేవికి ఒక్క బీజం అంటే బాగా ఇష్టం. అనేక బీజ సంపన్నురాలు అమ్మవారు. అందులో ఐం అనేది వాగ్బీజము అంటారు. దీనికి సారస్వత బీజము అని కూడా పేరు. పదే పదే సారస్వతం బీజమథోచ్చచార అని దేవీ భాగవతం చెబుతున్నది. ఈ బీజమునకు సారస్వతము అని పేరు. అంటే సరస్వతి సంబంధమైనది సారస్వతం. అంటే సారస్వతం అంటే ఏమి, పెద్ద భయపడక్కర్లా. అమ్మవారు సరస్వతికి సంబంధించినటువంటి బీజం కనుక సారస్వతము అన్నారు. ఎవడన్నా బాగా చదువుకుంటే వీడి దగ్గర సారస్వతం ఎక్కువ అండి అనేవారే కారణం ఏమిటంటే ఆలోచన పరంపర జ్ఞానశక్తి జ్ఞాపక శక్తి ధారణాశక్తి అనేక విశేషాలు దీంతో పాటు బ్రహ్మజ్ఞానం పొందడం ఎలాగా కైవల్యం పొందడం ఎలాగా సహస్రార కమలాన్ని వికసింప చేయటం ఎలాగా ఈ విషయాలన్నిటినీ ఇచ్చేటటువంటి శక్తికి సారస్వతము అని పేరు అన్నమాట. ఈ అమ్మకి చాలా నామాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది బ్రాహ్మీ. బ్రాహ్మీ అంటే అత్యంత దయాస్వరూపిణి అని. ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప ఏది అనే ఉందంటే దయ. ఒక వ్యక్తి మనకి పరిచయం ఉంటే ఆ పరిచయమైన వ్యక్తిని కష్టకాలంలో ఆదుకునేటటువంటి లక్షణం వరకు దయా అని పేరు. దయా కరుణ అని రెండు లక్షణాల గురించి మనకి వాల్మీకి మహర్షి కూడా చెప్పాడు. స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రితే త్యాంగుశంశత పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ. ఒక వ్యక్తి దారిలో పడిపోయాట. వాడెవడో మనకి తెలియదు. ముక్కు ముఖం ఎరగం. అయ్యో వాడెవడో పాపం దారిలో పడిపోయి ఉన్నాడు, ప్రమాదవశాత్తు మరణానికి సిద్ధంగా ఉన్నాడు అని దగ్గరికి వెళ్ళాం. వాడెవడో తెలియదు. అయినా వీడెవడో మనకి తెలియదు కనుక మనకెందుకు వచ్చింది, మన దారిని మనం పోదాం అనుకోకుండా ఈ వ్యక్తిని జాగ్రత్తగా తీసుకెళ్ళి వైద్య సహాయం అందించి ప్రాణం పోకుండా కాపాడి వాడిని అనేక విధాలుగా సేద తీర్చి అవసరమైతే వాడికి కావలసిన ధనాన్ని కూడా మనమే వ్యయం చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులకి జాగ్రత్తగా అందజేశాం అనుకోండి, దానికి కరుణ అని పేరు. అంటే ముక్కు ముఖం తెలియని వాడి మీద కూడా మనం జాలి చూపిస్తే దానికి కరుణ అని పేరు. అలా కాకుండా బాగా పరిచయమై ఉన్న వ్యక్తి మీద జాలి చూపిస్తే దానికి దయా అని పేరు. తన కుటుంబ సభ్యుడు మిత్రుడు బంధువు ఎవడో ఒకడు హఠాత్తుగా ప్రమాదవశాత్తు నేల మీద పడిపోతే అయ్యో వీడు నాది మిత్రుడండి కాదండి లేక వీడు కుటుంబ సభ్యుడండి బంధువండి అని వాడి మీద జాలి చూపించి వాడిని కూడా వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి తక్షణం వైద్య సహాయం అందించి వాడిని జాగ్రత్తగా ఇంట్లో అప్పగిస్తే దీనికి దయా అని పేరు. నిజానికి దయా కరుణ ఈ రెండింటినీ కూడా ఒకే శబ్దానికి పర్యాయ పదాలుగా వాడతాం, కానీ ఈ రెండు పర్యాయ పదాలు ఎప్పుడూ కాదు. అందుకే దయానిధి కరుణానిధి అని రెండు పదాలని కూడా రాముడికి వాడాడు వాల్మీకి. ఎందుకు వాడాడు అంటే ముందే చెప్పారు కదా, మనకి తెలుసున్న వ్యక్తి మీద చూపించే జాలి దయా, తెలియని వ్యక్తి మీద చూపించే జాలి కరుణ. ఈ రెండింటినీ కలిపి ఈ రెండు శక్తుల్ని లోకానికి అందించేటటువంటి తల్లిని బ్రాహ్మీ అన్నారు. అందుకే తెలివి తక్కువ వాడు అనుకుంటున్నారా, మహానుభావుడు పోతన గారు అద్భుతమైన పద్యం రాశాడు. పుట్టం బుట్ట శరంబునన్ మొలవ అంభోయాన పాత్రం బునన్ నెట్టన్ గల్గను కాళిగొల్వను పురాణింపన్ దొరంకొంటే మీదెట్టే వెంట జరింతు తత్సరణి నాగీవోమా ఓయమ్మ మేల్పట్టుల్ మానకుమమ్మ నమ్మితి జుమీ బ్రాహ్మీ దయాంభోనిధి. అమ్మా జగన్మాత పుట్టం బుట్ట, నేను పుట్టలో పుట్టలేదు. పుట్టలో పుట్టడం అంటే ఏమిటి, పోతన గారు సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నాడు, అమ్మా జగన్మాత నేను మహాభాగవతం అని ఒక గొప్ప కావ్యం రాయాలనుకుంటున్నాను, ఇంత కావ్యం రాయడానికి నా దగ్గర ఏముందది, సరస్వతీ శక్తి ఎక్కడుంది, జ్ఞానం లేదు, తెలివితేటం లేదు, పాండిత్యం లేదు. పూర్వకాలంలో వాల్మీకి అనే మహర్షి సరస్వతీ కవచాన్ని 500,000 పర్యాయాలు జపించాడు. చాలామందికి తెలియదు కానీ సరస్వతీ కటాక్షం వల్ల మాత్రమే వాల్మీకి మహర్షి ఆది కావ్యాన్ని ఇతిహాసాన్ని రాశాడు. నిజానికి రామాయణాన్ని మొదట్లో ఇతిహాసం వల్ల ఆది కావ్యమిదం త్వరషం పురా వాల్మీకినా కృత అని స్వయంగా ఆది కవి వాల్మీకి రాసుకున్నాడు. వాల్మీకి మహారామాయణాన్ని శ్రీమద్ రామాయణాన్ని 24,000 శ్లోకాల్లో రాసి చిట్ట చివరి యుద్ధకాండ అయిపోయాక పట్టాభిషేకంలో మహిమలు రాశాడు. ఆది కావ్య మిదంత్వారషం పుర వాల్మీకి నా కృత. ఒకప్పుడు వాల్మీకి చేత ఆది కావ్యం ఇలా రాయబడింది అని. అంటే ఆయన ఏం చెప్పాడు, నా పుస్తకం కావ్యం అన్నాడు. ఈ కావ్యం రాయడానికి ముందు 500,000 పర్యాయములు సరస్వతీ కవచం ఒక గొప్ప మంత్రాన్ని జపించాడు ఆయన. ఆ 500,000 పర్యాయాలు సరస్వతీ కవచం జపించటం వల్ల ఆయన మహాపండితుడు అయ్యాడు. అప్పుడు ఆయన రామాయణం రాశాడు. ఏమండి పద్మాకర్ గారు మీరు అన్ని ఇలాగే చెబుతారు, నిజం చెప్పండి, 500,000 జపం చేశాడా, సరస్వతీ కటాక్షంతో రాశాడా, దీనికి ప్రమాణం ఏమైనా ఉందా అని మీరు అడగచ్చు కదా. వీలుంటే దేవీ భాగవతం అని ఒక పురాణం ఉన్నది, అందులో నవమస్కందం చదవండి. వాల్మీకి మహర్షి సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకుని రామాయణం రాసినట్టు ఉంటుంది. బ్రహ్మవైవర్త పురాణం చదవండి, అందులో కూడా వాల్మీకి మహర్షి సరస్వతీదేవిని జపం చేసి మెప్పించి అదిగో ఆ పుణ్యంతో కావ్యం రాసినట్టు ఉంటుంది. రెండు మహాపురాణాలు. బ్రహ్మవైవర్త పురాణం అంటేనే పూర్తిగా శ్రీకృష్ణ చరిత్ర, అందులోనూ చెప్పారు, మళ్ళీ దేవీ భాగవతంలోనూ ఉంటుంది. కాబట్టి వాల్మీకి మహర్షి అమ్మా ఓ సరస్వతి నీ అనుగ్రహంతో పూర్వం కావ్యం రాశాడు. నేను అంత గొప్పవాడిని కాదు, ఆయనలా పుట్టలో పుట్టల, అంటే నేను వాల్మీకిని కాను. వాల్మీకిని కాకపోయినా నేను భాగవతం తెలుగులో రాయాలనుకుంటున్నా పోని, వాల్మీకిని కాకపోయినా మరో కవిని ఏమన్నా అనుకుందామా అంటే శరంగునన్మలవా, నేను కుమారస్వామిని కాను. కుమారస్వామి కూడా పూర్వకాలం ఒకనొకప్పుడు ఈశ్వరుడి దగ్గర సరస్వతీ కవచాన్ని బీజాన్ని పొంది ఈశ్వరానుగ్రహంతో పాటు సరస్వతీ కటాక్షాన్ని కూడా పొంది అదిగో ఆ మహాశక్తితోటి స్కాంద పురాణం అనే మహాకావ్యం రాశాడు. స్కాంద పురాణం అంటే దాదాపు 85,000 శ్లోకాల ఉద్గ్రంథం అది. అందులో కాశీఖండం ఉన్నది, అవంతీఖండం, రేవాఖండం అంటే అది ఉన్నది, అంటే సత్యనారాయణ మహిమ కూడా అందులో. ఇలా ఒకటి కాదు, అనేక అనేక కథల సమాహారం, క్షేత్రాల మహిమ. కాశీఖండం లాంటి ఒక క్షేత్రం కాదు, దాదాపు 14 క్షేత్రాలకు సంబంధించిన విశేషాలన్నీ కుమారస్వామి వారు స్కాంద పురాణం అనే పేరుతో రాసి తర్వాత దాన్ని అగస్త్యునికి చెప్పి వ్యాసుని ద్వారా గ్రంథస్థం చేయించాడు. కాబట్టి ఆయన కూడా చాలా గొప్ప కవి. కుమారస్వామి కవిత్వంలో ఎన్నెన్నో చమత్కారాలు ఉంటాయి, అలంకారాలు ఉంటాయి. నేను కుమారస్వామిని కాదు, ముందేం చెప్పాడు, నేను వాల్మీకిని కాదు కుమారస్వామిని కాదు. పోని మూడో కవి ఎవరున్నారు, అంబోయాన పాత్రం బునన్నెట్టం కలగను. అంబోయాన పాత్రం ద్వీపంలో పుట్ల పడవలో విడుతున్నప్పుడు పరాశరుడని ఆయన సత్యవతి అని ఒకనొక సుందరిని చూచి మోహించాడు. పడవలోనే ఆవిడ చేయి పుచ్చుకున్నాడు, ప్రేమించి వివాహం చేస్తున్నాడు. మహానుభావులు ఏదన్నా ఒక పని చేస్తే దాని వెనకాతల గొప్ప కారణం ఉంటుంది. ఆయన ఏం కాముకుడు కాడు, కానీ లోకశ్రేయస్సు కోసం ఒక పల్లె స్త్రీని, దాసకన్యని, దాసరాజు అని పేరు కలిగిన ఆయన పెంచుకున్న చేపల పులుసు కంపుతో ఉండే స్త్రీని చేపట్టాడు. అదిగో ఆవిడికి పుట్టాడు వేదవ్యాస మహర్షి. ద్వీపంలో పుట్టాడు గనక ద్వైపాయనుడు అన్నారు, నల్లగా ఉంటాడు గనక కృష్ణ ద్వైపాయనుడు అన్నారు. ఆయనే వేదవ్యాస మహర్షి. ఆయన కనుక పుట్టకపోతే ఇవాళ మనకి అసలు గురు పూర్ణిమే లేదు. గురు పూర్ణిమ అని ఆషాఢ పూర్ణిమ అని పిలుస్తున్నాం మనం. ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ అని పిలువబడిందంటే దానికి గల కారణం అష్టాదశ పురాణవేత్త, వేదాలు విభజించిన మహానుభావుడు వ్యాసుడి యొక్క పుట్టుకే. వ్యాసుడు ఆషాఢ పూర్ణిమ నాడు ఆనాడు యమునా నదీ తీరంలో పుట్టి ఉండకపోతే అసలు ఇవాళ మనం గురువు అనేవాడిని తలుచుకునేవాడినేవా, అసలు మనకి ఈ శక్తులు వచ్చేవా, ఇన్ని కథలు తెలిసేవా, ఇన్ని మంత్రాలు వచ్చేవా, అసలు లోకమే లేదు. నన్ను అడిగితే అజ్ఞాన పరంపరలో కొట్టుకుపోయేది. ఇవాళ మనందరం కృతజ్ఞులమై ఉండవలసినది ఒక మహాగురువుకి. ఇంకా గురువులను ఎవరూ తీర్చుకోలేవు. ఆ గురువు గారి వ్యాసుడు, వ్యాసో నారాయణో హరిహి. వేదవ్యాసుడు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడు ఆయన. విష్ణుమూర్తి ఎత్తిన 22 అవతారాలలో అంశావతారం వేదవ్యాసుడు. ఆ వ్యాసుడిని మనకి ఇచ్చాడంటే పరాశరుడు ఎంత గొప్పవాడు, ఆయన్ని కన్న తల్లి సత్యవతి ఆనాడు పల్లెవాడ. అందుకే మహానుభావులు కాముకులైతే కూడా ఆ కామం లోకానికి ఉపయోగపడుతుందన్నారు. నీచులు కామం పొందితే అది వాడికి నష్టం, లోకానికి నష్టం. అందుకే వాళ్ళ దాంట్లో వేలు పెట్టడానికి వీల్లేదు. ఆనాడు ఆ పల్లెవాడి పడుచుకి పుట్టినటువంటి వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు పడవలో ఉండగా కామం వల్ల పుట్టాడు కనుక అంబోయాన పత్రం పునః నెట్టం గలగను అన్నాడు పోతనగా. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవత్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంత పురాణముల నేపథ్యంది పురాణాలు సౌర ఉసెనస నారసింహ కాపిల కాళికాది 18 ఉప పురాణాలు ఇన్ని రాసిన వాడు ఒక్క వ్యక్తి. మహాభారతం అనే పంచమ వేదం ఇచ్చిన వాడు ఒక్క వ్యక్తి. విభజ్య వేదం చతురహ శిష్యాన్ అధ్యాపయత్ పురా. ఒకప్పుడు వేదములు కలగాపులగంగా ఉండేవి. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ మధ్యన ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఎలా విభజించాలో నాకు ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. కొంతమంది పుస్తకం రాస్తే దానికి ఒక క్రమశిక్షణ ఉండదు. అది కలగాపులగం అయిపోయి ఉంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అసలు ఎటు వెళ్ళాలి, దీన్ని ఎలాగ ఒక ఆర్డర్లో పెట్టాలి, క్రమశిక్షణలో పెట్టాలో అర్థం కాక యాత్ర పడతాం. ఒకప్పుడు వేదాలు అలా ఉండేవిట కొంతమంది మహర్షుల యొక్క ప్రభావం వల్ల. ఆ సమయంలో మన అదృష్టవశాత్తు వ్యాసుడు పుట్టాడు. ఆ వేదాలకి ఒక క్రమం ఇచ్చాడు. అప్పటి నుంచి వేదములను విభజించి క్రమం ఇచ్చి లోకానికి జ్ఞానం పంచిపెట్టాడు గనక వేదవ్యాసుడు అన్నారు. ఆ విధంగా వేదాలు ఇవ్వకపోతే ఇవాళ నిజంగా ఇప్పటికీ కూడా వేదాలకు అర్థం తెలియదు తెలుసా. పైగా ఈ ఉచ్చారణ చేత కాని వాళ్ళ వల్ల వేదాల అర్థాలే అపార్థాలు అయిపోయాయి. ఇప్పటికి కూడా కొన్ని శబ్దములు మహానుభావులు కొంతమంది నోట్లో పడి కంపు కంపైపోయాయి. నమ శివాయ అంటాడు. శివాయ అంటే శివశబ్దానికి చతుర్థి. చతుర్థి విభక్తి వలివుడు శివాయ అని విసర్గ పెట్టేటి వీడు. ఇలాంటి పనికి మాలినటువంటి విభక్తుల వల్ల మొత్తం అపశబ్దాలతో సంస్కృతము మంత్రము భ్రష్టమైపోతూ ఉంటే ఆ భ్రష్టత్వాన్ని తొలగించి శిష్టత్వం అందించిన విశిష్ట వ్యక్తి వేదవ్యాసుడు. అంతటి వ్యాసుడిని కూడా కాను నేను అన్నాడు పోతన గారు. వ్యాసుడు కూడా 500,000 జపం చేశాడు సరస్వతీ కవచం. అప్పుడే ఈ కావ్యాలు రాశాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ బ్రహ్మవైవర్త పురాణంలోను ఇటు దేవీ భాగవతంలో కూడా ఉంటాయి. అంటే ఈ మహానుభావులందరూ కూడా సరస్వతీ కటాక్షం పొంది కావ్యాలు రాసిన వాళ్ళే. ఇప్పుడు పోతన గారు ఏమన్నాడు, నేను వాల్మీకిని కాను, కుమారస్వామిని కాను, వేదవ్యాసుని కాను, పోనీ ముగ్గురు కాకపోతే కనీసం ఆధునిక కాలం కలియుగంలో వాడిని కాదు, కాళింగొల్వ కాళిగొల్వను కాళికని కొలిచిన వాడిని కాదు, అనగా కాళిదాసుని కూడా కాదు. కాళిదాసు ఉజ్జయినిలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి మాత మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అంటూ భక్తి శ్రద్ధలతో పూజించాడు. ఆ పూజా ప్రభావంతో అమ్మవారి ఇచ్చినటువంటి బీజ ప్రభావంతో మహాకవి అయి ఈ ప్రపంచంలో కవులంటే ఆధునిక కాలంలో కాళిదాస్ తప్ప మరొకడు లేడు అనిపించుకున్నాడు. నేను అది కాదు, అయినా పురాణాలు రాయాలనుకున్నాను. ఏం పురాణం, పైగా భాగవతం. ఇంత మహాకావ్యం రాయాలంటే ఎలాగ అమ్మా, నేను ఒకే ఒక్క అనుగ్రహం పొందాలనుకుంటున్నా. నా దగ్గర పైన చెప్పిన కవులుకున్న శక్తి లేదు, అంతలా నేను ఉపాసించలేదు, నాకు ఏమీ తెలియదు, కానీ నమ్మితి చూమి నిన్ను నమ్మాను అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా, సరస్వతిని అంత గట్టిగా నమ్మాలి. మా గురువుగారు దేవుడు, మా గురువుగారు మాకు అమ్మవారి మంత్రం ఇచ్చాడు, అది నమ్మాం, సరస్వతిని పట్టుకున్నాం అని గట్టిగా పట్టుకుంటే అప్పుడు అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ అమ్మవారికి బ్రాహ్మీ దయాంభోనిధి అన్నాడు. ఉత్తి బ్రాహ్మీ అన్నా చాలు, ఉత్తి దయాంభోనిధి అన్నా చాలు, రెండు ఎందుకు కలిపాడు అంటే, అమ్మా నువ్వు బ్రాహ్మి అనే పేరుతో ఉన్నావు, బ్రాహ్మి అవ్యాజ కరుణామూర్తి, ఏ వంకా లేకుండా తన శిష్యులని ప్రేమించి గౌరవించి వారికి అనేక రకములైన విద్యలనిచ్చే లక్షణం కేవలం ఒక్క తల్లి దగ్గరే ఉంటుంది, ఆవిడే సరస్వతి. అంటే సరస్వతీదేవి ఏ వ్యక్తి మీద సంబంధం లేకపోయినా పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూస్తుంది. సరస్వతీదేవి మనకి ఎందుకు ఇవ్వాలండి అసలు విద్య, మనం ఎవరం, ఆవిడకి ఏమన్నా దగ్గర బంధువులమా? కుమారస్వామి అంటే పోనీ ఆవిడకి తెలుసున్న చుట్టం అనుకుందాం, వేదవ్యాస మహర్షి అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంశ, కాబట్టి సరస్వతీదేవితో బంధుత్వం ఉంది, పోనీ ఇంకో బ్రహ్మదేవుడు అంటే ఆయనకు బంధుత్వం ఉంది, పోనీ వాల్మీకి మహర్షి అంటావా, ఆయన ఏక ప్రచేతస్సుడు అంటే వరుణుడు కొడుకు, ప్రచేతస్సు పుత్రుడు కాబట్టి ప్రాచేతస్సుడు అన్నారు. ఇందాకే ప్రారంభంలో రామాయణం గురించి చెబుతారు, వేద ప్రాచేతసాత్, ప్రాచేతసుని చేత వేదము రామాయణం అనే పేరుతో భూలోకములకు వచ్చింది అన్న శ్లోకానికి అర్థం. వేద వేదము రామాయణాత్మన రామాయణం అనేటటువంటి ఒక పేరుతో ప్రాచేతసాత్ ప్రచేతస మహర్షి యొక్క పుత్రుని ద్వారా, అనగా ప్రచేతసుడు అంటే వరుణుడే, వరుణుడికి ప్రచేత అని పేరు. ఆయన పూర్వకాలంలో కొంతకాలం భూలోకంలో తపస్సు చేయటం వల్ల అప్పటి నుంచి ప్రచేతస మహర్షి అని కూడా అన్నారు. ఆయన కుమారుడు అంటే సాక్షాత్తు వరుణపుత్రుడు. వరుణపుత్రుడు అంటే ఎవరు? స్వయంగా సరస్వతీదేవికి ఆత్మబంధువు. సరస్వతి అనే పేరుతో నది వచ్చి వరుణుడిలో కలిసింది. వరుణుడిలో సరస్వతీ నది కలవడం వల్ల పుట్టినటువంటి వాడు అవడం వల్ల ప్రాచేతసుడు అని పేరు. అంటే సరస్వతీదేవికి డైరెక్ట్ కుమారుడు, తెలిసిన మీకు వాల్మీకి అంటే. కాబట్టి వాల్మీకి మహర్షి స్వయంగా సరస్వతి పుత్రుడు, కాబట్టి ఆయనకి సంబంధం ఉన్నది. కవిత్వం పొందడానికి ఒక అధికారం ఉన్నది. కానీ పోతన గారికి ఏమిటి సంబంధం? పోతన గారు ఏ రకంగా చూసినా భూలోకంలో ఎవరో ఒక ఆవిడ లక్కమాంబ అనే ఆవిడికి కొడుకు. ఆ లక్కమాంబ ఏమి సరస్వతీదేవికి దగ్గర చుట్టం కాదు, పోని సరస్వతికి సంబంధించిన గోత్రం కాదు, ఏమీ కాదు. అయినా అమ్మా నేను నిన్ను నమ్మాను, నీ పేరే బ్రాహ్మి, అనగా నువ్వు అవ్యాజ కరుణామూర్తివి, నీకు ఏ విధమైన బంధుత్వం లేనివాడిని సంబంధం లేనివాడిని కూడా అమ్మా రక్షించమన్న వెంటనే రక్షిస్తావు, అంటే నీవు అంత అపార కరుణామూర్తివి అని నమ్మాను, నీదే భారం అన్నాడు ఆయన. అనగానే సరస్వతి ఆయన నాలుక మీద మస్తిష్కంలోను కలంలోను హస్తంలోను ఆపాద మస్తంలోనూ చేరింది. దాంతో పోతనగారు ఆడిందాట పాడింది పాట అయ్యింది. ఆయన ఏం చెబితేది కవిత్వం అయ్యింది. ఆ కవిత్వాన్ని వాళ్ళు ఎంతో మంది చదువుకుని తెలుసున్నా తెలియపోయినా ఏదో నాలుగు ఒక్కలు చెప్పి అక్కడ పద్యం ఒకటి వాడు చెప్పే తాత్పర్యం ఒకటైనా మహాకవులుగా పండితులుగా ఉపన్యాసకులుగా చలామణి అవుతున్నారు. ఇంతమందికి భిక్ష పెట్టింది సరస్వతీదేవి. చూసారా మీరు? అంటే సరస్వతీదేవి అసలు లక్షణం ఏమిటన్నమాట అంటే ఆవిడ బ్రాహ్మి, బ్రహ్మరాజ్ఞి, మహాజ్ఞానస్వరూపిణి, అవ్యాజ కరుణామూర్తి. అమ్మా మాకు చదువు రావటం లేదు, రక్షించు, నీ బీజం అయిమ్మని ఒక సారస్వత బీజం ఉన్నదట, ఈ బీజాన్ని మేము జపిస్తాం, జపిస్తే మమ్మల్ని అనుగ్రహించు అని ఎవరైనా సర్వశరణాగతి పొందితే ఆ వ్యక్తిని మహాకవిని చేస్తుంది. అమ్మా నీ గురించి పదే పదే ఎంతో మంది పౌరాణికులు ఎంతో మంది గురువులు నమ్మి మాకు చెబుతున్నారు, వాళ్ళు చెప్పిన పలుకులన్నీ విన్నాం, వినడం ద్వారా నీవు సర్వస్వరూపిణివి, జ్ఞానస్వరూపిణివి అని గ్రహించాం, నీ పాదాలు శరణు అని పట్టుకుంటున్నాం, మమ్మల్ని కటాక్షించంటే వాడు ఎవడైనా సరే వాడిని కటాక్షిస్తుంది. మనం చూసాం కదా పూర్వకాలంలో ఇంక వీడికి ఏమీ చదువు రాదు బాబోయ్ అనుకున్న వాళ్ళని కూడా అనుగ్రహించింది. భోజ మహారాజు గారు బ్రహ్మదేవుడిగా, కాళిదాసు సాక్షాత్తు సరస్వతి స్వరూపాలుగా ఆ రోజుల్లో ప్రసిద్ధికి ఎక్కారు. ఒకప్పుడు కాళిదాసు గారు కొత్తల్లో భోజ మహారాజు గారి ఆస్థానంలో చేరిన రోజుల్లో నా దగ్గర ఆస్థాన విద్వాంసులుగా చేరిన కవులకి ఇల్లు ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. కాళిదాసు వచ్చాడు, భోజరాజు గారిని తన కవిత్వంతో మెప్పించాడు. అప్పుడు భోజరాజు గారు, కాళిదాసు గారికి ఒక మంచి భవనం కట్టిస్తాను, కట్టించేలోపు ఈయన ఉండాలి కదా, ఉండడం కోసం ఈయనకి మన ఊళ్ళో ఏదైనా ఒక ఇల్లు ఖాళీ చేయించివ్వండి అన్నాడు. అంటే వెంటనే రాజభట్లు అన్నారు, మహారాజా మన ఊళ్ళో అందరూ కవులే, కవుల ఇళ్ళు ఎప్పుడూ నేను ఖాళీ చేయించను అని నువ్వు శపథం చేశావు, కాబట్టి ఇప్పుడు ఈ కాళిదాసు గారికి భవనం ఇవ్వాలంటే ఎలాగా అన్నారు. ఇప్పుడు భోజరాజు గారికి పెద్ద చిక్కు వచ్చింది. ఎందుకని? కాళిదాసు గారి కవిత్వం చాలా బాగుంది, ఆయనకి ఒక మంచి భవనం ఇవ్వాలి. ఇద్దాము అంటే ఊళ్ళో అందరూ కవులేట, కవులు కాని వాళ్ళు మాత్రం నా నగరంలో ఉండకూడదు, వాళ్ళు ఊరికి దూరంగా ఉండాలి, కవులైన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లోంచి బయటికి పంపను అని ఈయన ఒట్టెట్టుకున్నాడు. అందుకని ఏం చేశాడు ఈయన, చూద్దాంరా ఎంత మన నగరంలో అందరూ కవులైనా ఎక్కడో చోట కవిత్వం చెప్పని వాడు ఉంటాడా? మన ఊళ్ళో ఎవడైనా కవిత్వం చెప్పని వాడు పరికిమాల వాడు ఉంటే వాడిని ఊరవతల అంటే మళ్ళీ అక్కడ వాడికి అన్యాయం చేయం, ఊరవతల మంచి భవనాలు కట్టారు అక్కడ ఉండేలా చేద్దాం. మన నగర వీధులలో రాజవీధులలో మాత్రం కవిత్వం చెప్పే కవులే ఉన్నారు, వెళ్ళి వెతకండి అన్నాడు. వెంటనే రాజభటులు నగర వీధులంతా గాలించారు. ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో వాడు ఒక కవిత్వం చెప్పేస్తున్నాడు, ఏ ఇంటికి వెళ్ళినా అవధానుల్లో ఆసుగా పద్యాలు చెబుతున్నారు. మళ్ళీ చెప్పేటప్పుడు బండభూతులు కాదు, కొంతమంది కవిత్వం చెబుతారు వాడికి, కా అంటే తెలియదు, కీ అంటే తెలియదు, అది ఏ పద్యమో అడిగే తెలియదు, ఏ బయట వాడికే పాఠం చెబుతాడు. ఇవాళ దానివల్లే మనం చాలా ఇబ్బంది పొందుతున్నాం. తెలుగు మాస్టర్ అంటే ఛందస్సుని అలా చదివి చదవగానే ఇది మత్తేపం, ఇది ఉత్పలమాలని తను చెప్పగలగాలి. వీడికి చేత కాకపోతే పిల్లలకి ఇంకేం చెబుతాడు, చచ్చి చెడు గీసి 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 చెబుతున్నారు. దానివల్లే కలియుగంలో ఇవాళ సగం పాఠాలే పాడైపోయి, అది వేరే విషయం. కానీ భోజరాజు కాలంలోట ఏ ఇంటికి అనండి, ఆ ఇంట్లో వాడు బోధుడు మీదో కాళిదాసు మీదో పటుల మీదో ఆకాశంలో నక్షత్రాల మీదో వీధిలో ఉన్న పందిళ్ల మీదో అరి పంది మీద నది మీద కూడా కవిత్వం చెప్పేస్తున్నారు. ఈ భటులు బుర్రగొక్కుని భోజ మహారాజు గారు గొప్ప పని చేయించారు మన చేత, ఇప్పుడు కవిత్వం చెప్పని వాడిని ఏమన్నా వెతికి పట్టుకుని వాడిని ఇంట్లోంచి ఖాళీ చేయించి ఆ ఇల్లు కాళిదాస్కి ఇవ్వమన్నారు. ఏ ఇంటికి అర్థమంటే ఆ ఇంట్లోనే కవిత్వం చెబుతున్నారు. ఆఖరికి అప్పుడే గురువు గారి దగ్గర మంత్రోపదేశం పొందిన చిన్న పిల్ల కూడా కవిత్వం చెబుతోంది. ఎంతెందుకు, కాకులు దోమలు కూడా కవిత్వం చెప్పేస్తున్నటువంటి భోజుడి కాలంలో ఆయన ప్రభావం ఎంత గొప్పది అనుకుని వెతుక్కుని వెతుక్కుని ఒక పద్మశాలి ఇంటికి వెళ్ళాడు. ఆయన మగ్గాలు వేస్తున్నాడు, మగ్గాలు వేస్తున్నాడు కనుక ఈయన కవిత్వం రాదేమో, ఈయనకి ఇల్లు ఖాళీ చేయించి ఇంకో ఇల్లు ఇచ్చి ఈ ఇల్లు కాళిదాసుకి ఇప్పిద్దాం అనుకుని అక్కడికి వెళ్ళి, ఏమయ్య పద్మశాలి, కవిత్వం చెప్పని వాళ్ళు ఊళ్ళో ఉండకూడదని రాజుగారు అన్నారు, కాబట్టి నీకు వీరు ఊదో ఊరవతల వీధులు ఇచ్చేవారు, ఎక్కడో మంచి బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ ఇస్తాం, నీ ఇల్లు ఖాళీ చేస్తావా అన్నారు భటులు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, ఆయన ఇంతకీ మగ్గం నేసుకుని బట్టలు నేసుకుని ఒక పద్మశాలి ఆయన తక్కన, కావ్యం కరోమి నతు చారుతరం కరోమి. ఆయన ఏమో మగ్గం నేసుకుంటున్నాడు, ఆయనకేమి కవిత్వం రాదు అనుకుని భటులు అనుకున్నారు పాప. ఆయన ఏమన్నాడు తెలుసా, కావ్యం కరోమి, నేను కావ్యం రాస్తాను, నతు చారుతరం కరోమి, కానీ మీ అంత అందంగా రాయలేకపోవచ్చు అన్నాడు ఆయన. అని ఏదో కవిత్వం చెప్పడం వేరు, కవయామి వయామి యామి అన్నాడు ఆఖరి, కవయామి వయామి యామి, కవయామిలో కా తీసేయండి వయామి, బా తీసేయండి యామి. దాంతో భటులు బుర్రగొక్కేసుకున్నారు. ఓ అరి బాబో, అంటే సహజంగా వృత్తి పనుల్లో ఉండేవాడి కవిత్వం మీద ఏం ఆసక్తి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. అందరికీ కవిత్వం అవ్వాలండి, బట్టలు ఒత్తుకుంటున్నాడు, వాళ్ళు ఏం కవిత్వం చెప్పాలా, 10 మందికి ఉపయోగపడే మంచి పనులు చేస్తున్నాడు పాపం ఆయన. ఈయనేమో బట్టలు నేస్తున్నాడు, ఇంకొక ఆయన ఏదో ఇంకో ఆవులు మేపుతున్నాడు. వీళ్ళందరికీ కవిత్వం రావాలంటే భోజనాదు కాలంలో వాడు వీడు అనే తేడా లేకుండా అందరూ కవిత్వం చెప్పాలనడానికి ఇది ఉదాహరణ. సరస్వతీదేవి అంతలా అనుగ్రహిస్తుందిట, అందుకని అవ్యాజ కరుణామూర్తి అన్నారు. అప్పుడు భట్లు ఆశ్చర్యపోయి, మహారాజా వీడు ఒక్కడే కవిత్వం చెప్పలేని వాడు దొరుకుతాడేమో అనుకుంటే వీడు కూడా కవయామి వయామి యామి అంటున్నాడు, ఇంకా మేమేం చెబుతామండి అన్నారట. రాజుగారు వాడికి నమస్కారం చేసి, ఓరి నాయన వాడి శాలువయ్యి, ఆ పంత పూర్వం మంచి శాలువ అనేసాడు, ఆ శాలువ కప్పి సమ్మానం చేస్తున్న ఆయన, నా నగరంలో వాడు వీడు లేకుండా అందరూ సరస్వతీ స్వరూపాలు అన్నాడు. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఎటువంటిది ఇప్పుడు మీకు అర్థమవుతుందా, ఆ తల్లి ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తుందో తెలియదు. అందుకే పోతన గారు ఆ తల్లిని పట్టుకున్నాడు, మహాభాగవత కావ్యం రాశాడు. యుగ యుగములుగా జగన్మాత సరస్వతి పక్షపాతం లేకుండా, కులమత భేదం లేకుండా, దోమ ఈగ చీమాని భేదం లేకుండా అందరిని అనుగ్రహించి, వాడు సామాన్యమైన కవిత్వం చెబుతున్నాను అనుకుంటే కూడా అందరూ కూడా కవిత్వం వచ్చేలా చేస్తుంది. అటువంటి ఉపాసనా బలం ఇచ్చే తల్లిని బ్రాహ్మీ అన్నారు, బ్రహ్మస్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి. పరబ్రహ్మం అంటే అర్థం ఏమిటనమాట, అణువు మొదలుకుని బ్రహ్మాండము వరకు వ్యాపించి ఉండునది, అక్కడ ఉన్న సమస్త జీవులని ఒకే విధముగా అనుగ్రహించినది, నిష్పక్షపాతముగా అనుగ్రహించినది. మళ్ళీ అనుగ్రహించడంలో తాను ఎంత శక్తి కలిగినదో అంత శక్తి ఇచ్చినది, ఇంత శక్తిని కూడా ఒక్క బీజము ద్వారా అనుగ్రహించినది. మళ్ళీ కష్టపడక్కర్లేదట, సరస్వతీదేవికి ఒక పెద్ద స్తోత్రం ఉంది, కవచం ఉన్నది, అనేక అంగన్యాస కరన్యాసాది విధులు ఉన్నాయి, ఇవేమీ తెలియకపోయినా అయిమ్మనే ఒక్క బీజము జపించినంత మాత్రం చేతనే వాడిని మహాపండితుడు చేస్తుంది కనుక సరస్వతి అంట. పూర్వకాలంలో ఇవాళ మనం మాట్లాడుతున్న వాక్కు లేదు, అసలు మనం మాట్లాడుకోకుండా సైగలతో ఉండేవాళ్ళంట. చాలా కాలం ముఖయంత్రం లేదు, ఉచ్చారణ లేదు, ఎంతసేపు మోగవాళ్ళలా ఇలా అనుకునేవాళ్ళు. అలాంటి కాలంలో భూలోకంలో బ్రహ్మదేవుడు ఒక గొప్ప సృష్టి చేశాడు. ఆ సృష్టి కొంతమంది మహానుభావులతో ఏర్పడింది. అదిగో ఆ మహానుభావులు మరీచి, అంగిరుడు, దక్షుడు మొదలైన ప్రజాపతులు, నారదుని వంటి మహా